అని చేసేస్తూ ఉన్నాడు. సో ఈ రకంగా వైష్ణవుడు అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని ఓర్వలైనటువంటి వాడు. అందుకనే వేరే వ్యక్తుల యొక్క టీచింగ్స్కి ప్రభుపాదుల వారి యొక్క టీచింగ్స్కి మీరు వ్యత్యాసం చూడొచ్చు. ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో ప్రతి పేజీలో కూడా ఆయన సందేశాలు చదివినటువంటి మొదటి ఇద్దరు వ్యక్తులు, ఆ ఇద్దరు వ్యక్తులు ప్రభుపాదుల వారికి ఏం చెప్పారంటే, మీ సందేశం జీవితమంతా వ్యక్తులతో ఉంచుకున్నప్పుడే వాళ్ళు ఉద్ధరింపబడతారు. మీరు అందుకని చెప్పి మ్యాగజైన్స్ రాసే ఉపయోగం లేదు, మ్యాగజైన్ చదువుతారు పడేస్తారు, మీరు గ్రంథాలు రాయాల. ఎందువల్లంటే ఆ గ్రంథాలు శాశ్వతంగా వ్యక్తులతో ఉంటాయి, మీ సందేశం శాశ్వతంగా వ్యక్తులతో ఉండదగినటువంటి సందేశం, అందుకని చెప్పి మీరు గ్రంథాలు రాయాలని చెప్పి ప్రాథమిక దశలో ప్రభుపాదుల వారికి చెప్తారనమాట. ఎందువల్లంటే వాటిల్లో ఈ వ్యక్తుల్ని ఏ రకంగా మార్చాలా అనేటువంటి వాళ్ళని జీవితంలో పరివర్తన తీసుకుని వచ్చి ఆ భగవంతుని దగ్గరికి ఎట్లా చేర్చాలా అన్నటువంటి తపన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గ్రంథాల్లో ఉందన్నమాట. ఇది ఒక రకమైనటువంటి వైష్ణవుని యొక్క భావన. మరి ఈరోజు శివరాత్రి, శివుని యొక్క ఆయన ఏ రకంగా పరమ వైష్ణవుడు అంటే, ఇక్కడ ఉన్నటువంటి చాలా నీచమైనటువంటి దుర్భరమైనటువంటి జీవులకు కూడా సాంగత్యం ఇవ్వాలా అనేటువంటి ఒక దృక్పథంతో ఆయన యొక్క వేషం రూపం అన్నిటినీ కూడా మార్చుకుని కరుణతో వాటితో ఉంటూ ఉన్నాడు అనమాట. ఆయన కరుణతో ఉంటూ ఉన్నాడు. శివుణ్ణి మీరు చూస్తే శ్మశానంలో ఉండే బూడిదంతా వల్లంతా అలుముకొని ఉన్నాడు. ఆయన కపాల మాల ధరించి ఉన్నాడు. పాములు శివుణ్ణి రిసీవ్ చేసుకునేదానికి వివాహానికి పార్వతీదేవితో పర్వతరాజు అందరు కూడా మేళతాళాల్లో వచ్చారంట, శివుడు కూడా వచ్చారంట. ఆ వివాహానికి విష్ణుమూర్తి గరుడ వాహనం మీద వచ్చారనమాట. శివుడు ఆయన చర్మం అది కట్టుకున్నాడు పంచలాగా, దానికి బెల్ట్ ఏంటంటే నాగు పాము అనమాట. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చాడో పాము పరిగి తెలిపిందంట. తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది రిసెప్షన్లో జరిగినటువంటి సంఘటన అనమాట. సో ఆయన రూపం, ఆయన యొక్క వేషం అంతా కూడా ఆ రకంగా ఎందుకు ఉన్నాడు అంటే, ఆయన సంచరించేది నివసించే ప్రదేశం కూడా శ్మశానం. అక్కడ చాలా బద్ధ జీవులు, వాళ్ళు కూడా ఎవరు అంటే, ఇప్పుడు గరుడ పురాణం ఏం చెప్తుంది అంటే, పరమశివుడు ఒక వైష్ణవుడితో మాట్లాడాలా అంటే డైరెక్ట్గా మాట్లాడడానికి లేదంట, దర్భ ముందు పెట్టుకుని మాట్లాడాలంట. యముడు వైష్ణవుడితో మాట్లాడాలా అంటే డైరెక్ట్గా మాట్లాడడానికి లేదంట, దర్భ ముందు పెట్టుకుని మాట్లాడాలంట. మరి శివుడు ఎవరికి శ్మశానాల్లో ఉండి ఆయన సాంగత్యం ఇస్తాడు అంటే, అర్ధాంతరంగా తనువును చాలించినటువంటి జీవులకి వాళ్ళకి వేరే మార్గం లేదు, సూసైడ్ చేసుకుంటారు చూడండి వాళ్ళకి. వీడు ఒక వ్యక్తి 60 సంవత్సరాలు జీవించాల, వాడు 30 సంవత్సరాలు అప్పుడు బలవత్ మరణం అంటారు దాన్ని, బలవంతంగా శరీరాన్ని వదిలేస్తారు. కానీ ఆ శరీరంలో ఇంకొక 30 సంవత్సరాలు వాడు జీవించి ఉండాల్సి ఉందన్నమాట, కానీ బలవంతంగా వదిలేస్తారు. మీరు ఎక్కడికన్నా ప్రయాణం చేసి వెళ్ళాలా అంటే ఇంకో ట్రైన్ ఎక్కేదానికి టైం చూసుకొని ఈ ట్రైన్ వదిలి ఆ ట్రైన్ ఎక్కాల. ఆ రూట్లో ఇంకా ట్రైన్లు ఏమీ లేకుండా మనం ఈ ట్రైన్ కానీ వదిలేస్తాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, వెహికల్ లేకుండా కూర్చొని ఉండాలి ప్లాట్ఫామ్ మీద. సో వీడికి 30 సంవత్సరాల తర్వాత వెహికల్ తయారవుతుంది, ఇంకో శరీరం తయారవుతుంది, కానీ ముందే వదిలేస్తాడు వీడి శరీరాన్ని. ఆ 30 సంవత్సరాలు ఏంటి అంటే శరీరం లేకుండా సూక్ష్మ శరీరంతో తిరుగుతూ ఉండాల. సూక్ష్మ శరీరం అంటే మనస్సు బుద్ధి అహంకారం, దీంతో తిరుగుతూ ఉండాలి. అది ఇంకా దుర్భరం. వీడేమనుకుంటాయంటే సూసైడ్ చేసుకుంటే వంశ్వరాలు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని, అప్పుడు అది భయంకరమైన కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కమ్యూనికేషన్కి శరీరం ఒకటి ఉంది మనకు, అప్పుడు శరీరం లేదు. మనం చనిపోయాము, ఆ రోజు బాధపడ్డారు అందరూ, తర్వాత కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళా 11 రోజులు మన పేరు చెప్పుకుని వాళ్ళు ఎంజాయ్మెంట్ అనమాట. ఇప్పుడు వాడికి ఇది భలే ఇష్టం రా, ఈ రోజు ఉండంట్రా, మరి అది వాడికి ఇంకా భలే ఇష్టం రా, అది ఉండంట్రా, ఈ రోజు మీరు చూస్తానే ఉన్నాడు అక్కడ. ఒరే నాకిష్టం అని మీరు తింటున్నారు, నాకేదిరా అని అడగాలన్నా కానీ వాడికి బాడీ లేదు పాపం, ఇంకా దుర్భరం అనమాట. నేను చాలా మందిని గమనించాను, మా వాడికి ఇదంటే ఏమి ఇష్టం రా అమ్మాయి, ఈరోజు అదండి కూడదు. సరే మామగారు, వీడు ఆడే తిరగతా ఉంటాడు, నక్క 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 నా పేరు చెప్తాను, ఏం ఎంజాయ్ చేస్తున్నారో మీరు, నా పేరు చెప్తే. అయితే మనిషి ఏంటి అంటే అంత బలవంతంగా శరీరాన్ని వదిలేటువంటి దుస్థితికి తెచ్చుకునేదానికి కారణం వాడి యొక్క స్వయంకృతాపరాధం, కర్మలు, ధర్మానికి విరుద్ధమైన కర్మలు చేయడం వల్ల ఇంకా శరీరంలో ఉండలేకుండా ఉన్నాడనమాట. అంత తీవ్రమైనటువంటి కర్మలు చేయడం వల్ల వీటన్నిటికీ మరలా కారణం ఏంటి అంటే పరమసత్యాన్ని తెలుసుకోకుండా ఉండడం, అజ్ఞానంలో జీవించడం అనమాట. జీవునికి ఆనందం ప్రాపంచిక విషయాల నుంచి రావు, జీవునికి ఆనందం పరమాత్మ సేవ నుంచి వస్తుంది. ప్రభుపాదులు వారు చాలా సింపుల్గా చెప్పారు, మనం వెహికల్లో వెళ్తూ ఉంటే మనకు ఆకలిస్తే వెహికల్ని పెట్రోల్ బంకు తీసుకుని వెళ్ళి పెట్రోల్ పట్టిస్తే ఆకలి తీరదు, నడిపించేవాడు ఆకలి తీరదు. పెట్రోల్ వెహికల్ కిందనం, నడిపించేవాడికి ఆహారం ఏంటి? అన్నం. అదే రకంగా ఈ శరీరానికి ప్రాపంచిక విషయాలు, ఆత్మకి ఆహారం పరమాత్మ సేవ. పరమాత్మ సేవ, మనం ఏం చేసినా ప్రాపంచికంగా సంతృప్తి చెందాం. పెళ్లిగానోడు పెళ్ళైతే నేను హ్యాపీగా ఉంటాననుకుంటాడు, పెళ్ళైనోడు తొందరగా విడిపోతే బాగుంటుందేమో, ఎవడురా పడతాడు తలసే నొప్పి అని చెప్పి అనుకుంటాడు. డబ్బు లేని డబ్బుంటే బాగుంది అనుకుంటాడు, డబ్బుండేవాడు బో నాయన దీన్ని ఎట కాపాడుకోవాలి, వీ టెన్షన్ అనమాట, రెండు టెన్షన్. సో ప్రాపంచికంగా ఒక పులికి పెళ్లి జరుగుతా ఉండిందంట. పెళ్లి జరుగుతా ఉంటే అందరూ అరణ్యంలో ఉండే పెద్ద పెద్ద జంతువులు అన్నీ అటెండ్ అయ్యాయంట. దానికి ఒక పిల్లి కూడా అటెండ్ అయిందంట. ఆ పులి, మగపులి ఆడపులి ఇద్దరు నవ వధువులు అనమాట, వాళ్ళు పెళ్లికి రెడీగా ఉన్నారు, పెళ్లి జరుగుతా ఉంది. కానీ ఈ పిల్లి ఏం చేస్తుందంటే పల్టీలు కొడుతుందంట, డ్యాన్స్ చేస్తుందంట ముందు. వీళ్ళందరికీ భయం, రే పులి ముందు అప్రలు, ఇది పిల్లి పల్టీలు కొడుతా ఉంది, డ్యాన్సులు వేస్తా ఉంది, అది చేస్తా ఉంది, ఇది చేస్తా ఉంది, దీనికేం అసలు భయం లేదా, పులి కోపం వస్తే దీని పరిస్థితి ఏంటి అది ఇది అని చెప్పి. నిజంగానే పులికి కోపం వచ్చిందంట. పులి అని ఏ పిల్లి, ఎవరనుకున్నావు నేను పులిని నాకు వివాహం జరుగుతుంటే నువ్వు లెక్క లేకుండా డ్యాన్స్ వేస్తావు, పిల్లి గంతులు వేస్తావు, పిల్లి మొగ్గలు వేస్తావు, ఏం తమాషన అని అంట. అప్పుడు ఆ పిల్లి ఏంటంట, ఆప పెళ్లికి ముందు నేను కూడా పులే, పెళ్లి తర్వాత పిల్లి అయిపోయాను అనుకుంట. ఆప అలాగే పెళ్లికి ముందు నేను కూడా పులే, పెళ్ళైన తర్వాత పిల్లి అయిపోయాను, నీకెది కూడా అంతే అని అంట. మరి ఈ రకంగా అజ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే ఆనందం ఈ ప్రాపంచిక విషయాల్లో దొరుకుతుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ప్రాపంచిక విషయాల్లో లేదు ఆనందం, జీవునికి పరమాత్మలో ఉందనమాట, పరమాత్మ సేవలో ఉంది. అది పొందనంత వరకు వీడికి అర్థం కాక వీడేం చేస్తుంటాడంటే వెరైటీస్ మార్చి అర్చేసి ఇచ్చేసి అర్చేసి ఇచ్చేసి జీవితాన్ని దుర్భరం చేసుకుంటాడు. చివరికి అది ఎంత దుర్భర స్థాయికి వెళ్ళిపోతుంది అంటే పూర్ణంగా జీవితాన్ని కూడా గడపలేక అర్ధాంతరంగా బలవత్మరణం వదిలేస్తాడనమాట, శరీరాన్ని వదిలేస్తాడు, ఆ పాఠం తట్టుకోలేక. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం శరీరం ఉంది కాబట్టి మన బాధ ఎవరికో ఒకరికి పోయి చెప్పుకుంటాం అనమాట. వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువా అని చెప్పి చెప్పి పోయి ఏమైనా వాడికి ఏదో చెప్తా ఉంటాం మనం, అది ఇది చెప్పి ఏదో మంది తీర్చుకుంటాం. కానీ నువ్వు మాట్లాడడానికి నీకు శరీరం లేదు, వినడానికి లేదు, చూడడానికి లేదు, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి. అటువంటి దీన జీవులకి సాంగత్యం ఇవ్వడం కోసం పరమశివుడు ఆ రూపాన్ని తలుస్తాడంట. తలిచి ఆయన యొక్క శ్మశాన వాటికల్లో సంచరిస్తూ ఆయన వీటన్నిటికీ ఇటువంటి జీవులందరికీ కూడా సాంగత్యాన్ని ఇస్తూ ఉంటాడు. సో అందుకని చెప్పి చాలా చాలా కరుణ అన్నటువంటిది ఆయనలో ఉంటుంది అని చెప్పి చెప్తారు. వైష్ణవానాం యథాశంభు. చాలా పరమ గొప్ప వైష్ణవుడు శివుడు. మరి అటువంటి ఆ శివుడు కూడా ఎవరి అనుగ్రహంతో ఆయన ఆనందాన్ని పొందుతాడు అంటే, మామూలు మనుషులతోనే ఏగడం కష్టం, దెయ్యాలతో ఏగే శివుడికి ఆనందం ఎక్కడి నుంచి రావాలి చెప్పండి. 24 గంటలు ఆయన వెనకాల భూత ప్రేత పిశాచ డాకిని మోకిని శాకిని వీళ్ళందరూ కూడా వెనకాల, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి వస్తా ఉన్నాడు. వాళ్ళతో ఏగాలంటే ఎంత శక్తి ఉండాలి చెప్పండి. ఎవడన్నా పిల్లవాడు బాగా కష్టపడుతుంటే తల్లిదండ్రులు ఏమంటారు, తల్లిదండ్రులు ఒడే నువ్వు బియ్యానికి గుర్తేవరా నాక అంటారు అనమాట. అంటే ఎంత కష్టం పెడితే అంత ఎక్కువ దెయ్యప లక్షణాలు ఉన్నట్టు అనమాట. మరి నిజమేం దెయ్యాలే తిరుగుతూ ఉంటాయి ఆయన వెనకాల. మరి శివుడు మరి ఆయనకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఆరాధనాం సర్వేషాం విష్ణు ఆరాధన పరం. ఆరాధనలన్నింటిలోకి కూడా పరమమైనటువంటిది విష్ణు ఆరాధన. పార్వతీదేవి అడుగుతూ ఉంది, స్వామి అందరూ మీ అనుగ్రహం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మీరేంటి ధ్యానంలో ఎప్పుడు ఉంటారు, ఎవరు మీ ధ్యానంలో ఉన్నారు? అప్పుడు స్వయంగా శివుడు చెప్తూ ఉన్నాడు, నేను ఆ యొక్క విష్ణువు సంకర్షణుడు, ఆయన మీద ధ్యానంలో ఉన్నాను. శివుడు ఆ ధ్యానం తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు, ఆ భగవంతుని యొక్క దివ్య మంగళ రూపాన్ని దర్శించినప్పుడు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం లభించినప్పుడు, అప్పుడు తన్మయత్వంలో తాండవం చేస్తాడు. అది తాండవం నుంచి ఆయన తాండవం చేయడానికి కారణం అదనమాట, మహాభావనకి గురి అయ్యి. పూరి క్షేత్రంలో ఒక లీల ఒకటి జరిగిందనమాట. ఒకసారి వైకుంఠానికి నారదముని వెళ్ళాడంట. నారదముని వెళ్ళేసరికి లక్ష్మీ అమ్మవారు భగవంతునికి నైవేద్యం పెట్టి ఆ పాత్ర కడుగుతూ ఉందంట. అప్పుడు వెళ్ళిపోయాడు నారదు. అమ్మా 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 అన్నాడు. ఏంటి నారద, ఇదేంటి తల్లి, నాలాంటి అభాగ్యులు కొంతమంది ఉంటారని ఏమన్నా కొంచెం గుర్తించాలి కదమ్మా, ఏదో కొంత ప్రసాదం అన్నా పక్కన పెట్టకుండా మొత్తం నువ్వు కడిగేస్తూ ఉన్నావు తల్లి, నాకు కొంచెం అన్నా ఉంచాలి కదా. స్వామివారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఎవరికి ఉచిస్త ఇవ్వకూడదు అని చెప్పి అందుకని కడిగేసి పెట్టేస్తున్నాను. అదేంటి తల్లి, స్వామి భక్తవత్సలుడు, మరి ఆయన ఆ రకమైన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ఏంటి, మరి నాకేమీ ప్రసాదం లేకుండా చేస్తారు, కొంచెం ఆ పాత్ర చూద్దో. లక్ష్మీదేవి చెప్పిందంట, నేనైతే స్వామి మాటలను జవదాతను, నేను కడిగేసాను అక్కడ బోధించాను, నీ ఇష్టం ఏమన్నా ఉందేమో ఎత్తుక్కోని. ఆయన ఆ పాత్రలో పరిశీలనగా చూస్తే ఒక్కడ ఎక్కడో ఒక మెట్టుకోటి కనిపించిందంట, దాన్ని ఆయన వేలుతో ఇటు తీసుకొని అట్లా వేసుకున్నాడంట. అది నోట్లో పడిన తక్షణమే భగవంతుని యొక్క ఉచ్చిస్త నారదముని ముల్లోకాలు కూడా తన్మయత్వంలో ఆయన ఎవరు ఆపలేకుండానారంట. అక్కడ ఉన్నటువంటి దేవతలకు అర్థం కావట్లేదు, ఎవరు చూసినా కానీ ఏమైంది నారదుడికి అని చెప్పి. ఎందువల్లంటే నారదుడు ఎప్పుడు కూడా అంత తన్మయత్వంలో వాళ్ళు ఎప్పుడు చూడలేదనమాట. ఆయన నారద ముని భదోర వీణ రాధిక రమణ, మామూలుగా మనం నారదముని ఎట్లా చూస్తాము, ఆయన వీణ మెల్లిగా మీట్టుకుంటూ ఆయన పోయినాడు. కానీ ఈ రోజు మాత్రం అట్లా లేడనమాట, ఒక రుద్రుడిలాగానే ఉన్నాడనమాట. హరే కృష్ణ 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 హరి 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 రామ రామ హరి హరి, హరే కృష్ణ 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 హరి హరి హరే రామ రామ హరి హరి. ఆ రకంగా చిందులేసి తన్మయత్వం చేసి ఆయన తిరుగుతూ ఉంటే పరమశివుడు చూశాడంట. అరే నేను తాండవం కూడా ఇంత తీవ్రంగా ఎప్పుడు చేయలేదు, నారదుడేంటి అసలు డిస్కో డిస్కో ఏం పనికిరాదు అసలు, ఏం ఎగురుతున్నాడు, ఏమి చింతలేస్తున్నాడు, అబ్బా 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 అని చెప్పి చెప్పి, ఏ నారద నారద ఆదన్నాయంట. శివుడిని ఒక పక్కకు నెట్టిపడేశాయంట, నెట్టేసి హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి. శివుడు నన్ను డామినేట్ చేసేస్తా ఉన్నాడని చెప్పి గట్టిగా పట్టేసుకున్నాడంట నారదుని. ఇంకా నిన్ను కొనం నేను అసలు విషయం ఏంటో చెప్పేవాడు. అప్పుడు నారదుడు తేరుకొని, మా ఏం స్వామి మంచి మూడులో చెరగొట్టేసావు నువ్వు, అసలు ఏమైందా, ఏం నీకేమైనా పిచ్చి పెట్టిందా, ఏంటి ఆ గెంతులేంటి, ఆ కీర్తనేంటి, ఆ తన్మయత్వం ఏంటి, అసలు కారణం ఏంటి అన్నాడు. నీకు అదేం చెప్తావులే, వైకుంఠానికి ఎంతో ఆశతో పోయాను, స్వామి ఉచ్చిస్త దొరుకుతుందేమో అని అమ్మవారి కడిగి పక్కన పెట్టేశారు,
అడుక్కుంటే నేను చూడలేదు ఏమనుందో చూడను, ఒక్క మెతుక్ కనిపించింది అది వేసుకున్న నోట్లో.
ఒక మెతుకు దొరికితే నువ్వే చేసుకోవడం, నా గురించి ఏం ఆలోచించారు లేదు. ఇదేంటే ఇది, విష్ణు భక్తులు ఇట్లా కూడా ఉంటారంటే, తన వరకే స్వార్థం ఆలోచించేవాళ్ళు. నాలంటాడు ఒకడు ఉంటాడు, కొంచెమే ఇవ్వాలన్నటువంటి కొంచెం ఇది లేదంట, నాకు అసలు నా గురించి ఇప్పుడు గుర్తుకు రాలేదు, నేను అసలు నాకేమైనా తేలేదా, ఏ అంటే లోపల వేస్తున్నాను ఏమన్నా పడుతున్నాను. ఆ గోర్లు కొంచెం ఇరుక్కొని ఉన్నాడు ఆ మహాప్రసాదం అని చెప్పి ఆ గోరు ఇట్లాగి టక్కన మహాప్రసాదం తీసుకుని శివుడు నోట్లో వేసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే అది వేసుకున్నాడో ఇంకా చూడండి, ఈయన ఎగరడం మొదలు పెట్టాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముల్లోకాలు గడగడగడగడగడగడ ఉనికిపోతా ఉన్నాయండి. శివతాండవం చాలాసార్లు చూసాం కానీ ఈ తాండవం ఎప్పుడు చూడలేదు ఆయన. మేము హెవీ హెవీ కీర్తన అంట, హెవీగా ఎగురుతూ ఉన్నాడంట. పార్వతీదేవికి ఏం అర్థం కాలేదు. ఆమె చూసింది, అరే ఎన్నోసార్లు శివతాండవం చూశాను, ఈ రకంగా అసలు ప్రళయం ఏమన్నా వచ్చేస్తుందేమో ఆ రకంగా నృత్యం చేస్తున్నాడు. నాథా లేదు గీత లేదు ఏం లేదు అనమాట. ఈయన కీర్తన హెవీ హెవీగా చేస్తూ ఉన్నాడు. మళ్ళా నాథా అనిందంట. ఇంకా ఆమె కూడా బలవంతంగా పోయి శివుణ్ణి గట్టిగా పట్టేసుకునిందంట. ఏంటి దేవి ఎందుకు ఆపేవాడన్నాడు. స్వామి అదేంటి ఏమైంది మీకు? అబ్బా దానికి అత ఏం చెప్తావులే, ఆ నారదుడు పోయి ఒక్క మెతుకు దొరికిందంట, దుర్మార్గుడు నా గురించి ఆలోచించకుండా నోట్లో వేసుకుని వచ్చేస్తే పద్మయత్నంలో ఎగురుతూ ఉన్నాడు. ఆ వేల్లో వెతికాను, కొంచెం దొరికింది, అది వేసుకున్నాను. అబ్బా మాధుర్యం అది కాదు. ఈమె టక్కను వదిలేస్తుందంట. అత్త నారీశ్వరుడు అంటారు ఇదేనా? మరి నేను గుర్తుకు రాలేదా మీకు? ఆ కొంచెం ప్రసాదం దొరికితే మీరు నోట్లో వేసేసుకొని చిందులు వేస్తే సరిపోయింది ఆ పన్నయత్తంలో. మరి నా తండ్రి ఏంటి, నాకి నా కొంచెం కూడా పెట్టాలన్నట్టు. పార్వతి చెప్తే నేను ఇంతే ఇంత, అది అసలు నా నోట్లోకి ఎక్కడికి వెళ్ళిందో కొట్టుకోలేదు, దానికే ఇంత గెలిపాను నేను. ఏది ఏమైనా కానీ ఇది చాలా అన్యాయం, మీతోటి నేను ఇంకా మాట్లాడను కూడా మాట్లాడనని చెప్పి ఆమె పోయి తీవ్రంగా తపస్సు చేయడం కూర్చునిందంట. ఆమె తపస్సు ఎంత తీవ్రమైంది అంటే ముల్లోకాల్లో వాయు గాలి స్తంభించిపోయిందంట. అందరు దేవతలు పరుగు పరుగున భగవంతుని దగ్గరికి వెళ్ళి, స్వామి అక్కడ ఏదో జరిగిపోతా ఉంది, మీరు వెళ్ళి ఆ పరిస్థితిని కాపాడకపోతే తర్వ జీవులు కళయం ఇప్పుడే వచ్చేసేటట్టుగా ఉంది, పోయి ఏదో చూడండి అని చెప్పి భగవంతుడి విజ్ఞప్తి చేసుకుంటే అప్పుడు పార్వతీదేవి దగ్గరికి వచ్చాడంట. వచ్చి దర్శనమిస్తే ఆమె కొంచెం శాంతించి, ఏంటమ్మా ఎందుకు ఇంత తీవ్రంగా తపస్సు చేస్తున్నావంటే, అప్పుడు స్వామి నా నాథుడు శివుడు ఎంత అన్యాయం చేశాడు నాకు తెలుసా, మీ ప్రసాదం కొంచెం నారద ద్వారా లభిస్తే అత్తనారీశ్వరుడని పేరు మాత్రం పెట్టుకున్నాడు కానీ నారిని నా గురించి అస్సలు పట్టించుకోలేదు, నాకు అస్సలు ఇవ్వకుండా మోసం చేశాడు, అందుకని చెప్పి నేను తపస్సు చేస్తా ఉన్నాను. అప్పుడు భగవంతుడు అన్నాడంట, అట్టయితే శివుడికి శిక్ష విధిస్తావమ్మా, శివా జగన్నాథపురిలో ముందుండు నువ్వు, పార్వతితో ఉండద్దు, పార్వతి నా మందిరానికి పక్కనే ఉంటుంది, మొదట నాకు జరిగిన నైవేద్యం ఏదైనా కానీ మొట్టమొదట పార్వతీదేవికి వెళ్తుంది. మరి స్వామి నాకు ఆమెకి ఇవ్వకుండా నువ్వు మోసం చేసావు కదా, అందుకని చెప్పి నువ్వు ముందుండు పక్కన ఉండద్దు. అందుకని మీరు జగన్నాథపురిలో ముందు వెళ్ళేటప్పుడు మొదట శివుని యొక్క లీల వస్తుందన్నమాట, పార్వతీదేవి సపరేట్గా వెనకాల ఆమె యొక్క మందిరం ఉంటుంది, నైవేద్యం ఏం జరిగినా కానీ మొట్టమొదట పార్వతీదేవికి వెళ్తుంది అన్నమాట ఆ నైవేద్యం. అంటే ఇక్కడ కూడా మనం గుర్తించవచ్చు, ఆ పరమశివుడు ఆ కొంచెం ప్రసాదం భగవంతునిది నోట్లో పడిన తక్షణమే ఆయన మహదానందం ఆనందంలో రగిలిపోతూ ఉన్నాడు, ఆనందంలో తన్మయత్వంలో ఉన్నాడనమాట. అయితే మనందరికీ సందేహం కలగచ్చు అనమాట, ప్రభు నేను రోజు ప్రసాదమే ప్రభు తినేది,
కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే, ఆ ప్రసాదం అన్నటువంటిది భగవంతుని యొక్క ఉచ్చిష్ట అనేటువంటి భావనతోటి మనం స్వీకరించినప్పుడు ఆ ప్రసాదం మనల్ని ఈ సంసారం నుంచి విముక్తుల్ని చేసి వైకుంఠానికి తరలిస్తుంది అన్నమాట. అదే ప్రాపంచిక దృష్టితో జిలేబీనా, అదే ప్రసాదం మనల్ని నరకానికి తీసుకువెళ్తుందన్నమాట. అక్కడ భావన అన్నమాట. సో అందుకని మనం ఆ మంత్రం చదివేంత వరకు కూడా ఓపిక ఉండదు. మా ప్రసాదే గోవిందే పేడు వరకే కాయంగే మంత్రం కూడా మారిపోతాడు. యాక్చువల్గా అదేంటి అంటే ఆ భావనతోటి ఆ మంత్రాన్ని కూడా జపించి భక్తి ప్రపత్తులతో ఇది భగవంతుని యొక్క ఉచ్చిష్ట అనేటువంటి భావనతోటి శ్రీల ప్రభుపాదులు గారు ఆయన ప్రసాదం స్వీకరించేటప్పుడు కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఆయన నిజంగా ఎంజాయ్ చేస్తే వాళ్ళు దాన్ని ఎంతో అవుతుంది. మనం కూడా ఆ కంప్లీట్ మెడిటేషన్, ఇది భగవంతునికి నైవేద్యం పెట్టి వచ్చింది ఆయన ఉచ్చిష్ట ఆయన మహాప్రసాదం అన్నటువంటి భావనతోటి మనం దాన్ని స్వీకరించినప్పుడు ఖచ్చితంగా మనలో పరివర్తన అన్నటువంటి కలుగు. అందుకని శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ప్రసాదం కరుణావతారం అంటున్నారు. భగవంతుని యొక్క అవతారం అంట ప్రసాదం. మామూలుగా కీర్తన అందరికీ నచ్చకపోవచ్చు, భజన అందరికీ నచ్చకపోవచ్చు, క్లాస్ అందరికీ నచ్చకపోవచ్చు, దర్శనం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం అందరికీ నచ్చుతుంది అనమాట. అదేంటి? ప్రసాదం. ఎవరైనా కానీ ప్రసాదం, నో ప్రాబ్లం, ప్రసాదం అందరికీ నచ్చుతుంది. అందుకనే దాన్ని కరుణావతారం అన్నారు. అయితే దాన్ని సరి అయిన భావనతో మనం తీసుకున్నప్పుడు అది పూర్ణ ఫలితాన్ని మనకు ఇస్తుందన్నమాట. తర్వాత మళ్ళా ఇంకొక సందర్భం మనం చూసినట్లయితే నందగ్రామంలో వృందావనంలో త్రిమూర్తులు మూడు పర్వతాలుగా అవతరించారన్నమాట. విష్ణువు వచ్చి గిరిగోవర్ధనం, నందీశ్వర్ పర్వత్ వచ్చి శివుడు, తర్వాత బర్సానాలో ఆ నాలుగు పర్వతాలుగా ఉన్నటువంటిది బ్రహ్మగిరి, బ్రహ్మ పర్వతం అన్నమాట. వీళ్ళు భగవంతుని యొక్క లీలలో భాగస్వాములు కావాలని చెప్పి త్రిమూర్తులు ఈ యొక్క మూడు పర్వతాలుగా అవతరించడం జరిగిందన్నమాట. గోకులంలో రాక్షసుల యొక్క బెడద ఎక్కువగా ఉంది అని చెప్పి గోకులం నుంచి నందగ్రామ్కి నందమహారాజు, అది సురక్షితమైన ప్రదేశం, ఆ కొండ మీద నివాసం కానీ ఏర్పరచుకున్నట్లయితే రక్షణ ఉంటుంది కృష్ణునికి అని చెప్పి గోకులం నుంచి నందగ్రామ్కి అక్కడికి మారుస్తారన్నమాట. మార్చినప్పుడు ఆ చిన్ని కృష్ణుడు మామూలుగానే ఎవరి పిల్లవాడైనా చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటాడు. అందుకనే ఒక సామెత కూడా ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు అని చెప్పి. మరి ఊహించుకోండి, భగవంతుడు దేవదేవుడు ఒక చిన్న పిల్లవాడుగా అవతరించాడంటే ఆయన ఎంత ఆకర్షణీయంగా ఉండుంటాడో అసలు ఊహించుకుంటే ఈ యొక్క ప్రాపంచికమైనటువంటి ఊహకు అందదనమాట. అంత అద్భుతంగా భగవంతుడు ఆ బాల్యంలో ఉన్నాడంట, చాలా ఆకర్షణీయంగా చాలా అద్భుతంగా ఉన్నాడు. ఆయన్ని దర్శించడం కోసం అందరూ దేవతలు కూడా వస్తూ ఉన్నారంట. ఒకరోజు పరమశివుడు కూడా వచ్చాడనమాట, వచ్చి తలుపు తట్టాడు. యశోదమ్మ తలుపు తీసిందనమాట, తీస్తే పెద్ద బైరాగిలాగా ఉన్నాడు, జడలు కట్టినటువంటి కేశములు, కపాలమాల, పాము, ఇక్కడ తేలు, ఇవన్నీ ఒళ్ళంతా బూడిదా. ఈమెమనుకునింది అంటే ఏదో భిక్షకు వచ్చాడు బైరాగి అని చెప్పి ఏం కావాలయ్యా భిక్ష అని అడిగింది. కాదు కాదమ్మా, యశోదమ్మ నీ కుమారుని యొక్క దర్శనం కావాల నాకన్నాడంట. నీకు నా కుమారుని యొక్క దర్శనమా? అప్పుడు ఆమె అనుకునిందంట, అక్కడ పూర్తన వచ్చిందే అది చాలా అందమైన రూపంలో వచ్చి నా బిడ్డను సంహరించాలనుకునింది, వీడేమో చాలా వికృత రూపంలో వచ్చేసా డైరెక్ట్ గానే నా బిడ్డను ఏదో చేయడానికి. ఓపో, నేను నా బిడ్డను చూపించేదేం లేదు నీకు, పో ఇక్కడి నుంచి. అయినా నీలాంటి బైరాగులు నాలుగు రొట్టెలు ఇస్తే ఆకలి తీర్చుకునేదానికి వెళ్ళిపోతారు, నా బిడ్డ దర్శనం ఏంటి కావాలంటే నాలుగు రొట్టెలు ఇస్తాను, పో నా బిడ్డను చూపించనని. లేదమ్మా, నీ బిడ్డను దర్శనం నాకు రొట్టెలతో పని లేదు, నీ బిడ్డ దర్శనం కావాలా? ఆ కృష్ణయ్య దర్శనం కావాలి. లేదంటే లేదని చెప్పి తలుపు గట్టిగా వేసేస్తుందంట.
ఈయన చాలా నిరాశగా వెళ్ళిపోయి ఆ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి దేర్కదంబ అన్నటువంటి ఒక వనం, ఒక అరణ్యం, అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేస్తున్నాడంట. ఎంతో ఆశతో. ఏంటి ఆయన ఆశ అంటే, ఆ చిన్ని కృష్ణుని యొక్క దర్శనం నాకవుతుంది అన్న ఆశతో ఆయన తపస్సు చేస్తున్నాడు. అందుకని ఆయన పేరు ఆశేశ్వర మహాదేవ్ అని వచ్చిందనమాట. చాలా ఆశగా కూర్చొని ఉన్నాడు. ఎప్పుడైతే శివునికి దర్శనం ఇవ్వలేదు యశోదమ్మ, ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, గొక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇప్పుడు దాకా బాగున్నాడు, నేను అనుకున్నది సత్యం, ఆ బైరాగి ఏదో మంత్రం వేశాడు, అందువల్ల నాకు వాడు ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు యశోదమ్మ ఏం చేస్తుంది, ఆమె యొక్క కేశముల కొన తీసుకొని శివ మంత్రం ఇరుగు దిష్టి పొరుగు దిష్టి దిష్టి తీసేస్తా ఉంది. వాళ్ళని వీళ్ళని గోపికలందరినీ పిలుస్తూ ఉంది, ఏమే చూడండి ఇప్పుడు దాకా బాగున్నాడు, ఉన్నట్టుండి కుక్క పెట్టి ఏడుస్తున్నాడు, ఏం మాయ జరిగిందో ఏమో, మీరన్నా దిష్టిలు తీయండి లేకపోతే అది చేయండి, ఉపాయం చెప్పండి అది ఇది అని చెప్పి అందరినీ పిలిచి అడుగుతూ ఉంది. అడుగుతూ ఉంటే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఏం ఉపయోగం లేదు. కృష్ణుడు ఇంకా నల్లని ముఖం ఎర్రగా కందిపోయింది, ఇంకా తీవ్రత పెంచుతున్నాడు, సౌండ్ పెంచుతున్నాడు. అప్పుడు ఒక వృద్ధ గోపిక అంటూ ఉందన్నమాట, ఏమ్మా ఈరోజు ఎవరెవరు ఇంటికొచ్చారే. అప్పుడు యశోదమ్మ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది, ఉపనందుడు వచ్చాడు, వృషభానుడు వచ్చాడు, ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, ఈయన వచ్చాడు.
ఒక్క దుర్మార్గుడు బైరాగి కూడా వచ్చాడు. వాడు ఎంత భయంకరంగా ఉన్నాడంటే, మెడలో పాము, కపాల మాల, ఇక్కడ తేలుంది, నా బిడ్డను చూపించాలన్నా, నేను చెప్పాను సస్తేమిరా కుదరదు, పో ఇక్కడి నుంచి అంత అనిపిస్తాను. వాడు దృష్టి ఏదో తగిలినట్టుంది.
అప్పుడు ఆ వృద్ధ గోపిక అంటాం, ఏమో ఆశతో నీ బిడ్డను చూడాలనికి వచ్చి ఉంటాడేమో. అయినా కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే, యశోదమ్మ నీకు పుట్టినటువంటి బిడ్డడు సామాన్యుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే నీ యొక్క ఇంటిలో జన్మించాడు, అందువల్ల సకల దేవతలు కూడా ఏదో ఒక రకంగా వచ్చి దర్శనం చేసుకుని పోతూ ఉన్నారు, అటువంటి బైరాగి కూడా ఏ దేవత అయి ఉంటాడో దర్శనం ఇచ్చుండాల్సింది, బలేదాని వలే చెప్పొచ్చావు, ఎన్ని అపాయాల నుంచి నా బిడ్డను నేను కాపాడుకున్నాను, అటువంటిది ఆయన్ని చూస్తే నీకు నాకే భయం వేస్తుంది, అటువంటిది కృష్ణుని చిన్న బిడ్డ ఎంత భయపడతాడు వాడు. కాదు కాదమ్మా నా మాట విను, ఆయన్ని పిలిపించు. కొంతమంది గోపికల్ని పిలిచి నాలుగు దిక్కులకు పంపించారంట. ఈ శివుడు ఎక్కడైతే ఆశతో ధ్యానం చేస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళారు గోపికలు. హే బాబా
కళ్ళు తెచ్చాడు, ఎర్రగా ఉన్నాయి కళ్ళు, ఏంటన్నాడు,
నువ్వేమన్నా నంద మహారాజ్ ఇంటికి వచ్చావా.
వచ్చాను వచ్చాను. ఏంటి ఏంటి,
నిన్ను యశోదమ్మ నన్ను యశోదమ్మ పిలుచుకోమందా, అవునా నిజంగానా.
పరుగు పరుగున ఒక్క ఉదుటిలో ఒక్క అడుగులో ఎత్తేసాడంట పర్వతం పైకి. వచ్చారు, వచ్చావా బాబా, నా బిడ్డని నీకు చూపించాలంతే కదా, అయితే చూడు ఏం చేయకూడదా, నా బిడ్డను ఏం చేయకూడదు, చాలా మంది దుర్మార్గులు ఏవేవో చేయడానికి ప్రయత్నించాను, నువ్వు మాత్రం ఏం చేయకూడదు అని చెప్పి కృష్ణుని తీసుకుని చూపించినాడు. అది కృష్ణుణ్ణి దర్శనం చేసిన తక్షణమే శివుడు పులకించిపోతున్నాడు, శరీరం అంతా తన్మయత్వంలో వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఆ తన్మయత్వంలో ఏమడుగుతున్నాడు తెలుసా యశోదమ్మని, నీ బాలకృష్ణుని యొక్క పాదార విందములు నా ముఖానికి తాకించరాదమ్మా అన్నాడు. చూడు చూడు, ఇందాకేమో దర్శనం అన్నావు, ఇప్పుడు మళ్ళా పాదాలు తాకించమంటున్నావు. ఆ ముఖం దగ్గర ఒక తేల ఒకటి, మళ్ళా పాము ఒకటి ఇట్లా ఉంది, చూడు కుదరదంటే కుదరదు ఇటువంటివన్నీ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వృద్ధ గోపిక చెప్తూ ఉందంట, ఏమనంటుందంటే, ఏమ్మా సాక్షాత్ నారాయణుడే నీ బిడ్డ అయినప్పుడు అనంత శేషుడి మీద పవలించేటువంటి ఆయనకి ఈయన ఒక్క పాము ఏం చేస్తుందమ్మా, తాకిచ్చే పలకి వద్దొద్దు, మీరు ఇట్టిట్టిట్టి నాకు రికమెండేషన్లు చేసుకుంటూ పోవద్దు, అమ్మో ఏమైపోతుంది నా కన్నయ్యకి ఏమన్నా అపాయం జరిగితే ఆ పాము చూడు ఆల్రెడీ అంటా ఉంది, నాలుగు బయటికి లోపలికి అంటా ఉంది, ఏమైపోతుందో వద్దొద్దు వద్దొద్దు వద్దు. లేదమ్మా, ఎప్పుడైతే యశోదమ్మ కాదు కూడదు అని మళ్ళా కృష్ణుడు ఒక్క పెట్టి ఏడుస్తా ఉన్నాడు అనమాట. ఏడ్చి ఏడ్చి ముఖమంతా కందిపోతుందనమాట. చూడు చూడు మళ్ళా ఏడుపు మొదలు పెట్టాడు, ఇందాక నువ్వు చూపించినప్పుడు ఏడుపు మానేశాడు, ఇప్పుడు మళ్ళా నువ్వు కాదన్నావు, ఇదేదో వాళ్ళిద్దరికీ మధ్యలో ఏదో బంధం ఉందమ్మా, మనకు తెలియని బంధం, ఆ బంధం ఇదే. రుద్రుల్లో నేను శివుడు అంటున్నాడు భగవంతుడు, అది విడదీయరాని బంధం అన్నమాట.
సో అందువల్ల
ఇక చాలా మంది ఏంటి అంటే బంధం అనగానే నేను అనగానే అది సమానం అని చెప్పి అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. సన్నిహితమైనటువంటి ప్రియమైనటువంటి వ్యక్తిని యజమాని ఏం చేస్తాడంటే సేమ్ కారులో కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ పోతాడు. అంత మాత్రాన ఆ కారులో కూర్చుని పెట్టుకున్నంత మాత్రాన ఈ వ్యక్తి యజమాని కాలేడనమాట. కానీ సమానమైన స్థితిలోనే కూర్చుని ఉన్నాడు. ప్రభుపాదులు గారికి చెప్తారు మనం అది చాలా జాగ్రత్తగా గమనించాం. మరి హనుమంతుడు కూడా చాలా మంది చెప్తారు, పురాణాల్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి, ఆయన సాక్షాత్ శివుడే అని చెప్పి చెప్తారు. హనుమంతుడు శివుని యొక్క అవతారం అని చెప్పి చెప్తారు. మరి శివుడు సమానమైనటువంటి ఇదైతే ఆయన అవతారం పెట్టి ఏం చేశాడు? దాస్యం. అది భక్తుని యొక్క భావన అనమాట. భక్తుని భావనలో శివుడు ఉన్నాడనమాట. ఈయన దుఃఖ పెట్టేడుస్తూ ఉన్నాడు, లేదు లేదమ్మా ఆ పాదం తాకిచ్చేది. ఎప్పుడైతే ఆ పాదం తీసుకుని వెళ్ళి శివుని తలకు తాకిచ్చిందో యశోదమ్మ, ఇంకా శివుని యొక్క ఆనందానికి అవధులు లేవన్నమాట. తన్మయత్వంతో చింతలేస్తున్నాడు, తాండవం చేస్తున్నాడు. ఎప్పుడైతే ఆయన ఆనందపడిపోయాడో ఈయన ప్రసన్నం, చాలా ప్రశాంతం. కృష్ణుడు ఏడుపు మానేశాడు, ఏడుపు మానేశాడు. అప్పుడు యశోదమ్మ అంటూ ఉందన్నమాట. ఏమనంటూ ఉంది, హే బాబా, నీలో ఏమి రహస్యముందో తెలియదు కానీ, ఏం మహిముందో తెలియదు కానీ, నా పిల్లవాడు నిన్ను చూసిన తక్షణమే ఏడుపు మానేశాడు. వాడి పాదాలు నీ తలకు తాకిచ్చిన తక్షణమే ఏడుపు మానేశాడు. అటంటే నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉండు, నీకేం కావాలి, నాలుగు రొట్టెలు కావాలి, నేనిస్తాను. అప్పుడు శివుడు ఇప్పుడు కండిషన్ పెడుతున్నాడంటే అంటే ఆయనకి విలువ వచ్చేస్తుంది. ఏమంటున్నాడంటే రెండు కండిషన్స్ లో ఇక్కడ ఉంటాను అన్నాడు. ఏంటి చెప్పు బాబా అని అంటే అప్పుడు శివుడు చెప్తూ ఉన్నాడు, నీ కుమారునికి రోజు స్నానం చేపించిన తర్వాత ఆ చరణామృతాన్ని నా మీద చల్లాలా, అది ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్ ఏంటి అంటే నీ కుమారునికి భోజనం పెట్టిన తర్వాత వారు మిగిల్చినటువంటి ఉచిత అది నాకు పెట్టాలా. ఈ రెండు నేను చేసేటట్టుంటే నేను ఉంటాను. అప్పుడు యశోదమ్మ దానికి అంగీకరించింది. ఈరోజు కూడా నందగ్రామంలో ఆ నందీశ్వర పర్వతం మీద నందబాబా ఇంటిలో ఒక శివలింగం ఉంటుంది. మొదట భగవంతునికి కృష్ణ బలరాములకు అభిషేకం జరిగిన తర్వాత ఆ యొక్క చరణామృతాన్ని తీసుకుని వెళ్ళి ఆ శివలింగం మీద పోస్తారనమాట. ఎందువల్లంటే అప్పుడు అగ్రిమెంట్ అది, ఇప్పుడుది కాదు. తర్వాత స్వామివారికి జరిగిన నైవేద్యం మొట్టమొదట శివుని దగ్గరికి వెళ్తుంది. ఈ రకంగా చరిత్రలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. వైష్ణవానాం యథాశంభు, వైష్ణవుల్లో పరమ వైష్ణవుడు శివుడు అన్నమాట. సో ఆయన ఆ దివ్యమైనటువంటి ఆనందం మీరు చూసినట్లయితే ఆ శివుని యొక్క రూపం ప్రాపంచికంగా చూస్తే ఏం లేవు ఆయన దగ్గర. వజ్రాలు వైడూర్యాలు పొదిగినటువంటివి ఏమీ లేవు, చాలా సింపుల్గా ఉన్నాడు. కానీ దివ్యానందంలో ఆయన ధ్యానంలో ఉన్నటువంటి ముఖారవిందం శివుడిది. మీరు ఎక్కడైనా చిత్రపటంలో అయినా చూడండి, టెన్షన్ టెన్షన్గా మన ఫేస్లాగా దైవం ప్రసన్న మనసు, ఆ ప్రశాంతమైన చిత్తం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన యొక్క మది నిండా కూడా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదార విందములను ధ్యానిస్తూ ఉన్నాడనమాట. అందుకని చెప్పి ఆయన యొక్క ముఖార విందంలో అంత తన్మయత్వం, నిర్మలత్వం, శాంతి అవన్నీ ఉన్నాయన్నమాట. ఈరోజు శివరాత్రి రోజు మనం ప్రార్థించాల్సింది ఏంటి అంటే నాకు కూడా అటువంటి చిత్తాన్ని ఇవయ్యా శివయ్యా, నువ్వు పొందినటువంటి ఆ ప్రసన్న వదనం నాకు కూడా పొందాలంటే ఆ నీవు ఏ రకంగా ధ్యానంలో ఆ దేవదేవుని యొక్క పాదార విందాలను నిలుపుకొని ఉన్నావో ఆ యొక్క అనుగ్రహం నామం పట్ల నాకు కూడా ఆ నిలకడమైనటువంటి చిత్తంతో మనం కూడా నామం చేస్తూ ఉన్నాం. కానీ నేను నిన్న కూడా చేస్తే ఇక్కడ లెక్చర్లు చెప్తూ ఉన్నాను, 108 సార్లు తిక్కింది లెక్క చూస్తున్నాం కానీ ఎన్నిసార్లు విన్నది 108 సార్లు? 108 సార్లలో ఎన్నిసార్లు విన్నాం హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే? మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే
మనం రోజు ఎట్లా గడపాలా అంటే, మాల తీసుకొని చేతిలో పెట్టుకునే టైంలో మనల్ని రోజులో జరిగిన ఏ యాక్టివిటీ కూడా మనల్ని కలత పెట్టకూడదు. అట్లా రోజును గడపాలి. మనం ఒకవేళ డివోటీస్తో అండర్స్టాండింగ్ బాగాలేదు, లేకపోతే వ్యాపారంలో ఏదో జరిగింది, లేకపోతే ఇంకోటి జరిగింది ఇంకోటి జరిగింది, ఇవన్నీ జీవితంలో డిస్టర్బెన్స్లు ఉంటే మనం మాల తీసుకుంటే కంసుడికి కూడా కృష్ణుని మీద భయం అంట. కానీ అతను అదృష్టం, అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట, ఆశీర్వాదం అది. ఎందువల్లంటే అతనికి శత్రుత్వం ఎవరితో అంటే కృష్ణుడి మీద. అందుకని కూర్చున్నా నిద్రపోయినా లేచినా కానీ కృష్ణ 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 అన్న మంచిదే కదా, అది మంచిదే అది. కానీ మనకు శత్రుత్వం ఎవడెవడి మీద వస్తూ ఉంది, సుబ్బన్నా లేకపోతే ఇంకోడు పుల్లన్నా వాళ్ళు వీళ్ళు అప్పల్లలాగా వాడు కనిపిస్తున్నాడు, లేకపోతే ఇంకోడు కనిపిస్తున్నాడు. మనం మాల తీసుకుని వస్తున్నాం, ఈ మాల చేసేది వాడి కోసమే వాడు నాశనం అయిపోవడం. హరే కృష్ణ హరే కృష్ణ అన్యమైన ఏది కూడా గుర్తుకు రాకూడదు. ఆ భగవంతుని యొక్క నామం, నామ ప్రభు నామ రూపంలో ఆ నామం చేస్తూ ఉన్నంత వరకు ప్రభుపాదులు అరేం చెప్తారంటే, ఆ స్వీట్ క్యాండీ, మనం ఏదైనా స్వీట్ తినేటప్పుడు ఎవరైనా కానీ ఎడుతింటారా, ఎడుతింటారు తింటారు, నామం చేసేటప్పుడు కూడా రిలీషియబుల్ ఆ యొక్క ఎంజాయ్ చేసినట్టుగా మాధుర్యాన్ని ఆస్వాదించినట్టుగా ఆనందంగా, అంత టేస్ట్ రాలేదు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంది. కారణం ఏంటి అంటే ఆ టేస్ట్ వచ్చే రకంగా మనం దాన్ని చేయట్లేదు, రోజున అట్లా గడపట్లేదు. అప్పుడేమవుతుంది అంటే అది ఎన్ని రోజులు అయినా కానీ అది దాంట్లో టేస్ట్ లేనట్టుగానే ఉంటుందన్నమాట. అందుకనే ఏదైనా అపరాధం చేసినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు అది ఆ నామం అన్నటువంటిది ఇంపార్టెంట్, అంటే అది న్యూట్రల్ గా అయిపోతుంది అంట, అంటే శక్తిహీనం లాగా తయారవుతుంది. మనం దాన్ని చేసినా కానీ మనకు దాంట్లో మాధుర్యం రావట్లేదు అనమాట, మాధుర్యం రావట్లేదు. ఏదో స్వీట్ తయారు చేశారు, దాంట్లో స్వీట్ వేయలేదు అనమాట. దాన్ని నవ్వినగా అరే స్వీట్ అన్నారు, స్వీట్ రావట్లేదు దీంట్లో, స్వీట్ రావట్లేదు. అట్లాగే నామం స్వీట్ చాలా మధురంగా ఉండాలన్నమాట, అది కలగట్లేదు. కారణం ఏంటి అంటే మన యాక్టివిటీ ఆ మాధుర్యాన్ని పొందేటట్టుగా లేదు మనం రోజు గడిపేది. అందువల్ల ఆ యొక్క నిజంగా దాన్ని ఎంజాయ్ చేయట్లేదు అనమాట. సో అందుకని మనం ఎంత జాగ్రత్తగా రోజులు గడపాలా అంటే ఆ నామం చేసే సమయంలో ఇంకా మనల్ని ఏది డిస్టర్బ్ చేయకూడదు, బెస్ట్గా ఆ యొక్క నామాన్ని మనం ఆస్వాదిస్తూ ఆనందంగా. ఇందాక నేనేం చేశాను, ఆ కొంచెం ప్రసాదం తిన్న తర్వాత శివుడు ఆయన ఆయనకి ప్రపంచంలో ఏం కనిపించట్లేదు, ఆ యొక్క నామ సంకీర్తనలో తన్మయత్వంలో మునిగిపోయాడనమాట నారదుడు. అట్లాగే సో మనం కూడా ఏంటి అంటే ఈ ప్రపంచాన్ని మరిచిపోవాలి, ఈ ప్రపంచాన్ని గుర్తుపెట్టుకోవడం వల్లే అన్ని ప్రాబ్లమ్స్, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని మనం పదే పదే గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ప్రాబ్లమ్స్. ఒకసారి ఎప్పుడైనా కీర్తనలో డ్యాన్స్ చేసినప్పుడు లేకపోతే అప్పుడు ఇప్పుడు అప్పుడే అప్పుడే ఆ కీర్తన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బా ఇమీడియట్ గా ఇల్లు గుర్తొస్తుంది, ఇంట్లో అమ్మగారు ఏదో తీసుకురమ్మన్నారు అది గుర్తొస్తుంది, అప్పుడు దాకా అంత ఎంజాయ్ చేసిన వాళ్ళం, ఇవన్నీ గుర్తురావంగానే ఏమవుతుంది, అదే తొందరగా వెళ్ళాలి ప్రభు కొంచెం సర్వీస్, అదే కీర్తనలో తెలియకుండా టైం అయిపోయింది కానీ అర్జెంట్ పనులు ఉన్నాయి చాలా వెళ్ళిపోవాలి కొద్దిగా, అంటే ఇవన్నీ గుర్తొచ్చేసరికి అంత ఎంజాయ్ చేసిన వాళ్ళం ఇమ్మీడియట్ గా మళ్ళీ అటెన్షన్ అంతా తెలిపింది అనమాట. సో ఈ ప్రపంచాన్ని మర్చిపోయేటట్టుగా మనం ఇన్వాల్వ్ కావాలా ఈ సాధనలో, అప్పుడు దాన్ని మాధుర్యాన్ని ఎంజాయ్ చేయగలం. లేకపోతే కట్టా మీటా 50-50 అన్నట్టుగా ఉంటే లైఫ్ అట్లాగే ఉంటుంది అనమాట, రెండు పడవల మీద ప్రయాణంలాగా, దాన్ని ఎప్పుడు ఎంజాయ్ చేయలేం మనం. సో అందుకని చెప్పి ఆ పూర్తి ధ్యానంతో మనం ఆ నామాన్ని చేయడానికి మన రోజులో చేసేటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా దానికి సహాయపడాలా, దానికి తగ్గట్టుగా మన రోజుని మలుచుకున్నప్పుడే మనం ప్రశాంతమైన చిత్తంతో ఆ భగవంతుని యొక్క నామాన్ని సంపూర్ణమైన ధ్యానంతో చేసి పూర్ణమైన ఫలితాన్ని మనం పొందేదానికి అవకాశం ఉందన్నమాట. లేకపోతే కష్టం, లేకపోతే కష్టం. అయితే యాక్టివిటీస్ శాస్త్రాలకు అనుగుణంగా ఉన్నటువంటివి చేసినప్పుడు మనకు ఆ రకమైనటువంటి ప్రశాంతంగా ఉండేదానికి అవకాశం ఉంది. శాస్త్రానికి విరుద్ధంగా ఏది చేసినా కానీ, ఇప్పుడు మీరు పొరపాటున ఎవరినన్నా ఏదైనా ఒక మాట అనేశారు, అనేస్తే వాళ్ళని అన్నారు వాళ్ళు బాధపడ్డారు, కానీ మీరెందుకే బాధపడతారు ఆలోచించండి, అరే వాడిని అనేస్తానే వాడిని అనేస్తానే వాడిని అనేస్తానే, ఎందుకంటే ఆ యాక్టివిటీ ధర్మానికి విరుద్ధంగా ఉంది కాబట్టి వాడెంత సఫర్ అయ్యారో మనం కూడా ఆటోమేటిక్ గా మనసులో అంత సఫర్ అవుతాం. యాక్షన్ అండ్ రియాక్షన్. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే జీవితం ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం గడపడానికి మనం ప్రయత్నించాలి. ప్రతి అడుగు వేసేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. మన యొక్క శాస్త్రాలు దాన్ని ఆమోదించినటువంటి కర్మలనే మనం చేయడానికి ప్రయత్నించాలి. అందుకని ఆదిశంకరాచార్య ఏం చెప్పారు, ఆయన నిరాకార తత్వాన్ని చెప్పినా గానీ గీతా మహాత్యంలో ఆయన ఒకటి చెప్పారనమాట, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఒక్కడే ఒక్క దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో శాస్త్రం దేవకీ పుత్ర ఏవ గీతం, ఒకటే ఒక శాస్త్రం అది దేవకీ పుత్రుడు చెప్పినటువంటి గీత. ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక మంత్రం అదేంటి,
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. తర్వాత కర్మ, ఒకే ఒక కర్మ చేయాలా, ఏమిటది అంటే తస్య దేవస్య సేవా, ఆ దేవదేవుడైనటువంటి ఆ భగవంతుని యొక్క సేవ, అదే కర్మ చేయాలా. ఇంకా వేరే కర్మలు ఏదైనా చేస్తే ఆ కర్మల యొక్క ఫలితం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అది తప్ప చెడైనా పుణ్యమైన రెండైనా కానీ ప్రశాంతంగా ఉండనివ్వు. పుణ్యం చేసుకున్నాం, దాని ఫలితం ఏంటి, ఏదో భౌతిక ఫలాన్ని పొందుతాం. ఆ భౌతిక ఫలం పొందినంత మాత్రాన సరిపోదు. ఆ ఫలం ఏం చేయాలా, ఎట్లా ఎంజాయ్ చేయాలా, బాణాసురుడికి 1000 చేతులు వచ్చాయి, ఆడేం చేశాడు, శివుడు వరం ఇచ్చాడు అనమాట. 1000 చేతులు పొందిన తర్వాత మనకు 2 చేతులు ఉంటేనే జిల తట్టుకోలేకుండా ఉన్నాం, మరి 1000 చేతులు ఉన్నాయంట, పెద్ద పెద్ద పర్వతాలు నేను మోస్తున్నాడంట. మోగిన తర్వాత కూడా వాడు సంతృప్తి చెందట్లేదు, చివరికి ఆ వరం ఇచ్చిన శివుడి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నాడు అనమాట, ఏమయ్యా 1000 చేతులు ఇచ్చావు, నాకేం అర్థం కావట్లేదు. ప్రభుపాదుల వారు ఒకసారి ఈ సందర్భాన్ని హిందీలో చెప్పారనమాట, ఆయన లెక్చర్ దాంట్లో కుజిలి అని జిలా ఆ తట్టుకోలేకుండా ఏం చేయాలని. అప్పుడు శివుడు అన్నాడు, కుడి చేతులు జిల ఎడం చేతులతో, ఎడం చేతులు జిల కుడి చేతులతో గీరుకుంటా ఉండు, నీ జిల తీర్చేవాడు వస్తాడు భవిష్యత్తులో, నీ జిల తీర్చేవాడు వస్తాడు భవిష్యత్తులో, అది కృష్ణుడు అనమాట. సో ఈ రకంగా ప్రాపంచికంగా పుణ్యం చేసి ప్రాపంచికంగా పొందితే కానీ దాన్ని మనం ఏం చేయాలా. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా, ఒక జమీందారు ఆ దగ్గర బోల్ట్ ఎంత డబ్బు ఉంటుంది, వాడింటి పక్క వాడికి ఎంత డబ్బు ఉన్నా కానీ వీడికేమో ఎప్పుడు టెన్షనే, వాడి ఇంటి పక్కన ఒక చిన్న పూరి గుర్తులో ఒక సామాన్యమైన వ్యక్తి ఉంటాడు, వాడు రోజు కూలి పని చేసుకోవడం, ఆ వచ్చిన దాంతో ఏదో శరీరాన్ని పోషించుకోవడం, మిగిలిన సమయంలో ఎప్పుడు చూసినా కానీ వాడు భూమి మీద కాలు నిలవదనమాట. గోవింద బోలో గోపాల బోలో గోవింద బోలో గోపాలు చిందులేస్తూ ఈ జమీందారికి వాడిని చూస్తే ఈర్చి అనమాట. మరి నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఎప్పుడు టెన్షన్, వీడేమో గోవింద గోపాల అంటే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఒకరోజు ఏం చేశాడంటే ఒక 5000 వరహాలు 10000 వరహాలు మూట తెచ్చి జమీందారు వీడి గుడిసెలో పడేశాడు. ఆ గుడిసెలో ఈ మూట ఎప్పుడైతే పడిందో వీడికో టెన్షన్, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాడు, మళ్ళీ లోపలికి వెళ్తున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు. మళ్ళా అప్పుడు వీడు జమీందారు అనుకున్నా, అబ్బా నాకు ఒకటి తోడు దొరికారు, నన్ను నాకు ఒకటి తోడు దొరికారు. ఒక వారం రోజులు అట్లా గడిచిన తర్వాత మళ్ళా వీడు గోవిందా గోపాల అంటూ చింతలేస్తూ కనిపించాడు. అరే తోడు దొరికినట్టు దొరికి తప్పించుకున్నాడు వీడని చెప్పి ఈ జమీందార్ తట్టుకోలేక వాడి దగ్గరికి వెళ్ళిపోయి వారం రోజులు టెన్షన్గా ఉన్నావు, మళ్ళా ఎంత గోవింద గోపాల అంటూ చాలా ఆనందంగా కనిపిస్తున్నావు అన్నాడు. అప్పుడు ఆడన్నాడు, ఏదో ఈ శరీరాన్ని పోషించుకునేదానికి చిన్న పనిగిని చేసి ఏదో జీవితం గడుపుతా ఉన్నాను భగవత్ సేవలో ఆనందంగా, ఎవడో పనికి మాలినాడు ఒక 5000 వరహాల మూట తెచ్చి నా గుడిసెలో పడేశాడు, ఆ మూట పడిన దగ్గర నుంచి దీన్ని ఎంత కాపాడుకోవాలా ఎంత ఖర్చు పెట్టాలా విపరీతమైన టెన్షన్ అయిపోయింది, ఈరోజు ఏకాదశి పర్వదినం, నా టెన్షన్ కారణం ఈ మూటే కదా అని అర్థమైంది, తీసుకెళ్లి గోదావరిలో పడేసి వచ్చాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, తీసుకెళ్లి గోదావరిలో పడేసి వచ్చాను ఇప్పుడు హ్యాపీ. సో పుణ్యమైనా కానీ పుణ్య ఫలం ఏంటి అంటే మనకేదో సుఖాలను ఇస్తుంది, ఆ సుఖాల వల్ల ఏమవుతుంది అంటే ఆ మనకు భ్రాంతి లేకపోతే ధనం వస్తుంది లేకపోతే పదం వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది, వీటి వలన అహంకారం వస్తుంది. సో పుణ్యమైనా పాపమైనా రెండు ఏదో ఒక ఇది, కానీ ఆ రెండు వద్దు. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, నాకు వేరే కర్మలేమీ వద్దు నీ సేవ. సో మనం భక్తులుగా ఏంటి అంటే రోజులో
మనం చేసేటువంటి కర్మ ఆ భగవంతుడు సంతృప్తి పరిచేటువంటి కర్మను మనం చేస్తూ ఉన్నామా అన్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. మనశ్శక్తిని చేయడం కాదు, ఆ భగవంతుడు సంతృప్తి పడతాడా నేను చేసినటువంటి కర్మ వల్ల అనేటువంటి ఆత్మ పరిశీలన లేకుండా గుడ్డిగా మనం ఏదో చేసుకుని వెళ్తే ఉపయోగం లేదన్నమాట. ఆ భగవంతుడు సంతృప్తి చెందుతాడా? సంతృప్తి చెందితే మనకు కూడా ఆనందం ఉంటుంది జీవితంలో. భగవంతుడు సంతృప్తి చెందకపోతే ఆనందం లేదు, ఆనందం లేదు. సో అందుకని ఆదిశంకరులు చెప్తున్నారు, కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ. ఆ కర్మ మనం ఏం చేయాలంటే ఆ దేవదేవుని యొక్క సేవ చేయాలా, అప్పుడు మనం ఈ యొక్క కర్మ బంధనాల్లో. భగవంతుడు గీతలో ఏం చెప్తున్నాడు, యజ్ఞార్థ కర్మనోన్యత్ర లోకోయం కర్మ బంధన తటస్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఏ రకమైనటువంటి యజ్ఞం నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఈ భౌతిక జగత్తులో బంధిస్తుంది, అదే నన్ను సంతృప్తి పరచడానికి చేసినట్లయితే ఈ భవబంధనాల నుంచి నిన్ను విముక్తుల్ని చేస్తుంది. నిన్న ఒక భక్తుడు అడిగాడు అనమాట గుంటూరులో, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలు వదిలేయాలా? అప్పుడు భగవత్ సేవలకు కూడా కొన్ని ధర్మాలు చేయాలి కదా, అంటే దానికి అర్థం ఏంటి అన్న. నేను చెప్పాను సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలు పరిత్యజించాలా. ఎట్లా? నీ ఇంద్రియ తృప్తి కోసం పరిత్యజించి భగవంతుని ఇంద్రియ తృప్తి కోసం అన్ని ధర్మాలు చేయాలన్నమాట, అది సర్వధర్మాన్ పరిత్యజ్య. నీ ఇంద్రియ తృప్తి కోసం పరిత్యజించు, అదే ధర్మాలన్నింటినీ కూడా భగవంతుని సంతృప్తి పరచడానికి చేయి, అది దివ్యమవుతుంది. ఉదాహరణకి హింస తప్పది, కానీ అర్జునుడు కృష్ణుడి కోసం చేశాడు, ఏమైంది? దివ్యమైపోయింది. హనుమంతుడు లంకను దహించాడు, దివ్యమైపోయింది. ఎవరి కోసం చేశారు? రామచంద్రుల వారికి కోసం చేశారు, కృష్ణుడి కోసం చేశారు. సో మనం కూడా ప్రతిదీ కూడా ఆ యొక్క కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. ప్రతిదీ అంటే మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఒకసారి ఒక ఆయన వచ్చేసారు బెంగళూరులో నేను ఉన్నప్పుడు, స్వామి ఏం చేసినా కృష్ణ అర్పణ, ఇది కూడా కృష్ణ అర్పణం అనుకొని అర్పించేస్తా అన్నాడు. అవన్నీ చెప్పల భగవంతుడు అర్జునుడికి చెప్పాడు యుద్ధం చేయమని చెప్పి. మనకేం చెప్పాడు? నువ్వు అర్జునుడు కాదు, నువ్వు అందుకని యుద్ధం చేయబోతున్నాడు. అర్జునుడికి యుద్ధం చేయమన్నాడు, మనకు యుద్ధం చేయమనలేదు. మొన్న ఒకసారి నేను పబ్లిక్ ప్రోగ్రాంలో ఉంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త ఆయన వచ్చి ప్రవచనానికి ముందే నేను ఒక సందేహం మీకు సంధిస్తాను, దాన్ని పూరించండి అని చెప్పి మైక్ తీసుకొని చెప్పాడనమాట. మీరు భజనలు నామాలు కీర్తనలు ఇవన్నీ అంటా ఉన్నారు, దుర్మార్గం పెరిగిపోతుంది, ఇప్పుడు మాలలు తీసుకొని తాళాలు తీసుకొని భజనలు చేసుకునే టైం కాదు ఇది, అందుకని చెప్పి అర్జునుడు ఆయుధం పట్టినట్టుగా మీరు అందరికీ చెప్పాలా, అధర్మాన్ని ఎదిరించడానికి మీరందరూ కూడా ఆయుధాలు పట్టండి అని చెప్పి, మరి ఇది నా ఒపీనియను, మరి మీరేం చెప్తారో అని చెప్పి స్టేజ్ దిగేశారనమాట. నేను చెప్పాను ఎవరి వాళ్ళ ఒపీనియన్స్ కాదు, సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలా. అర్జునుడు కృష్ణుడు చెప్పాడు బాణాలు సంధించమని చెప్పి. ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి వ్యక్తుల్లో అర్జునులు ఎంతమంది చెప్పండి, దుర్యోధనులు ఎంతమంది చెప్పండి. ఆ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా ప్రస్తుతం ఉండే వ్యక్తుల్లో ఇద్దరు ఉన్నారు, ఒకరు కాదు, వీడు డబుల్ యాక్షన్. అర్జునుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు. కొంతసేపు వీడు మంచిగా ఉంటాడు, కొంతసేపు దుర్మార్గుడుగా ఉంటాడు. అర్జునుడి శక్తి ఏంటి? కృష్ణుడు అర్జునుడి శక్తి. మనలో ఉన్నటువంటి అర్జునుడి యొక్క అర్జునుడికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. మనలో ఉన్నటువంటి అర్జునుడి క్యారెక్టర్కి శక్తి రావాలా అంటే నామం చేసినప్పుడు అర్జునుడి క్యారెక్టర్కి శక్తి వస్తుంది, అప్పుడు మనలో ఉన్నటువంటి దుర్యోధను క్యారెక్టర్ని బయటకు తరవేస్తాడు. ఇది పరిష్కారం. కానీ మనం ఆయుధం పట్టుకుంటే ప్రతి ఒక్క వ్యక్తిని కరెక్ట్ కొలిచి దుర్యోధను పోషణ ఎంత ఉంది వీడి శరీరంలో, అర్జునుడి పోషణ ఎంత ఉంది అని చెప్పి కటింగ్లు చేయాలన్నమాట. అందరూ సగం సగం కట్ చేసిన వాళ్ళు బతికి ఉంటారనమాట. సో అందువల్ల అది కాదు సమస్యకు పరిష్కారం. సో వ్యక్తిలో ఇద్దరున్నారు. ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి పరిస్థితి అది, కొంతసేపు వీడు మంచిగా ఉంటాడు, కొంతసేపు దుర్మార్గుడుగా ఉంటాడు. ఈ నామం అన్నటువంటిది వాడిలో దుర్మార్గత్వాన్ని తొలగించి సద్భావనలను తీసుకొని వస్తుందన్నమాట. చైతన్య మహాప్రభు ప్రత్యేకించి ఆయన తెచ్చినటువంటి ఆయుధం అది నామం.
ఆ నామం వల్ల ఎవరైతే తీవ్రతతో నామాన్ని చేస్తారో వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యం తొలగిపోయి సద్భావనలు సత్స్వరూపం ప్రకటమవుతుందన్నమాట. ఆ సత్స్వరూపం ఎప్పుడైతే ప్రకటమవుతుందో అది మోక్షానికి అది మార్గం అన్నమాట. సో అందుకని చెప్పి మనం ఆ నామాన్ని తీవ్రంగా మనం జపించడానికి ప్రయత్నించాలా, అపరాధ రహితంగా నామాన్ని మనం చేయడానికి మనం ప్రయత్నించాలన్నమాట. అపరాధాలు లేకుండా అపరాధం చేసినట్లయితే ఏమవుతుందంటే నామం ఇంపార్టెంట్, అది శక్తిహీనంగా మనం చేస్తూ ఉన్నా కానీ అది దాని యొక్క ప్రభావం ఉండదు అన్నమాట. సో అందుకని చెప్పి నామాన్ని మనం తీవ్రతతోటి అపరాధాలు లేకుండా మనం ఎప్పుడైతే నామాన్ని చేస్తామో అది పూర్ణమైనటువంటి ఫలితాన్ని మనకిచ్చి ఈ జన్మలోనే మనం మరలా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా పోయకుంది. భవిష్యత్తులో కలియుగం ఎంత దుర్భరంగా ఉంటుంది అంటే సైజులన్నీ కూడా 2 feet 1.75 అడుగు, 1.75 అడుగుకి ఒక కొంచెం అట పొడవు ఉంటే వాడిని గిన్నేస్ రికార్డ్ ఎక్కిస్తారు అనమాట. సో సైజ్ తగ్గిపోతుంది, బుద్ధి తగ్గిపోతుంది, భూమి మీద తినడానికి ఏమీ ఉండదు, శక్తి ఉన్నవాడు శక్తిహీనుని తింటూ ఉంటాడంట. వాడు ఎవరన్నా శక్తిహీనుడు ఆడ పడిపోయి ఉంటే వీడొస్తాడు ఉదయం లంచ్ టైం కాలు, బ్రేక్ఫాస్ట్ టైం చెయ్యి, లంచ్ టైం కాలు, లేకపోతే డిన్నర్ తల, అట్లాగా ఒక్కొక్క పాత్ర తీసుకుని వాడు తినడం శక్తిహీనుడు. అంత నీచమైన స్థితికి కలి ప్రోగ్రెస్ అయ్యకుంది జరుగుతాయి, ఈ అకృత్యాలన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ ఎంతమంది చూడాలనుకుంటారు మీరు చెప్పండి? ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ లేదు. చూడకుండా ఉండాలా అనుకొని చేయదగింది చేయకుండా ఉంటే ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది అనమాట. సో అందువల్ల నిజంగా చూడకుండా ఉండాలా అంటే చేయాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. అదేంటి అంటే శుద్ధ నామాన్ని మనం చేయడానికి ప్రయత్నించాల. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుడిని అందరూ కూడా ప్రార్థించండి. ఆయనకి ఏ రకమైనటువంటి చంచలమైనటువంటి ఇది లేకుండా స్థిర చిత్తం ఉందో నాకు కూడా ప్రసాదించు స్వామి. నీ స్వామిని నువ్వు ఎంత దివ్యంగా ధ్యానిస్తున్నావో అదే రకంగా నేను ధ్యానించేటువంటి అవకాశాన్ని నాకు కల్పించు అని చెప్పి చేయాలి. ఎందువల్ల అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మరి హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం ద్వారా అన్నమాట. ప్రహ్లాదుడు కూడా చెప్తున్నాడు భాగవతంలో, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి ఆ హృదయాలను ప్రక్షాళనం కావచ్చుతాం. సో ఆ నామం తీవ్రత ఎవరైతే జపిస్తారో హృదయం ప్రక్షాళనం అవుతుంది అన్నమాట. అయితే ఆ నామం కూడా నేను ఇంతకుముందు ఒక జోక్ ఒకటి చెప్పాను మీకు, ఎవడో ఋషికేశ్లో స్నానానికి పోయాడంట చలికాలం పూట. ఆయన గంగలో చేపెట్టాడంట, చలికి చల్లగా ఉన్నాయి అక్కడ నీళ్ళు, అట్లా ఐస్ కరిగి వస్తూ ఉంటుంది, ఏళ్ళు నిలుకుపోయేట్లా. అప్పుడు వాడు ఏం చేశాడంటే ఆలోచించి టవల్ ఒకటి తీసి నీళ్ళలో పిండేసి టవల్ స్నానం నేను స్నానం టవల్ స్నానం నేను స్నానం అని ముత్తాలనుకొని వస్తున్నాడంట. ఇంకోటి ఎదురెళ్ళాడంట, ఏంటో చలికి స్నానం చేసావు అన్నాడంట. బలెటోడివే చేస్తే తప్పా ఉన్నాడంట, మరి ఏం చేసావు అన్నాడంట. ఏం చేశానంటే టవల్ నీళ్ళలో పిండి టవల్ స్నానం నేను స్నానం అనుకుని ముడితాలు వచ్చేసాను అన్నాడంట. వీడేం చేశాడంటే వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం నువ్వు స్నానం నేను స్నానం. నువ్వు స్నానం నేను స్నానం అటువంటి స్నానం వల్ల ఏమన్నా శుద్ధి జరుగుతుందా చెప్పండి. అంటే కృత్రిమంగా యాంత్రికంగా కాదనమాట. నామం ఏంటి అంటే సంపూర్ణంగా మనస్సుని మనం సంలగ్నం చేసి చేసినప్పుడు ఆ ఫలితాన్ని పొందుతామన్నమాట. సో అందువల్ల ఆ రకంగా చేస్తూ 4 నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ తర్వాత అపరాధాలు చేయకుండా, ప్రత్యేకించి భక్తులకి అపరాధం అన్నటువంటిది చాలా చాలా తీవ్రమైన ప్రభావం కలిగిస్తుందన్నమాట. చాలా కేర్ఫుల్గా ఉన్నారు మనం. ఏంటి అంటే ఒక ప్రాపంచికమైనటువంటి వ్యక్తులతో మెలిగినట్టుగా భక్తులతో మెలగడం అది మంచిది కాదన్నమాట. ఏ భక్తుడు భగవంతునికి ఎంత సన్నిహితమో మనకు తెలియదు, అది అంతర్గతమైన విషయం. సో అందువల్ల భక్తునికి మనం ఏదైనా చేసినప్పుడు భగవంతుడు ఆయన కొంచెం ఆగ్రహించాడు అంటే మనం ఇంతకాలం చేసుకున్నటువంటి భక్తి వేస్ట్ అవుతుందన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభు అదే చెప్పారు, పాపం అన్నటువంటిది ధూళి లేపనం అన్నారు. ఎంత పాపమైనా కానీ
దీని మీద ధూళి కప్పేస్తుంది అనుకోండి, పని ఊరితే పోతుందన్నమాట. కానీ అపరాధం, భక్తునికి చేసేటువంటి అపరాధం అన్నటువంటిది వజ్రలేపనం అన్నారు. పిడుగుపడినా కానీ దాన్ని ఛేదించలేదు అన్నారు. సో అందుకని చెప్పి మనం ఒకవేళ ఎవరైనా వైష్ణవుడు ఏదైనా తప్పు చేసినా కానీ దాన్ని కరెక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంటుందన్నమాట. అది ఒక వైష్ణవ పద్ధతిలోనే మనం, మన పెద్దవారైతే చాలా వినమ్రతతోటి వాళ్ళకి విజ్ఞప్తి చేసుకోవడం, మనతో సమానమైన అయితే స్నేహపూర్వకంగా వాళ్ళకి సహాయం చేయడం అని అనుకోవడం, ఇంకా తక్కువ వాళ్ళైతే కరుణతోటి వాళ్ళకి సహాయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో. అంతేకాని అది వేరే పద్ధతిలో కాదనమాట. సో అందుకని ఇవన్నీ మనం ఎప్పుడైతే జాగ్రత్త వహించి ఈ యొక్క నామాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ యొక్క మార్గంలో మనం పురోభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంది. తర్వాత మనం ఎప్పుడైతే ఆ యొక్క నామ మాధుర్యాన్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఇతరులకు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు మేము లాస్ట్ టైం కొంతమంది భక్తులు కూడా కొంత దూరం మాతో ప్రయాణం చేస్తారు. ప్రపంచం అంతా చాలా దుర్భరంగా ఉందన్నమాట, చాలా దుర్భరంగా ఉంది ఈ వ్యసనాల వల్ల. ఆ వ్యసనాలే జీవిత పరమార్థం అని చెప్పి అనుకోని కొన్ని దగ్గరలో ఈ యొక్క యాత్ర మేము చేస్తూ ఉంటే కొంతమంది పోలీసు వాళ్ళు మాట్లాడారు అనమాట. ఆ పోలీసు వాళ్ళు ఏం చెప్పారు అంటే, స్వామి ఎక్కడెక్కడో జరిగిందని చెప్పి స్వామి చెప్తూ ఉన్నారు, మేము పోలీస్ డిపార్ట్మెంట్, మన ఊర్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆర్లగడ్డలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు ఆయన బండెక్కి మాట్లాడాడు అనమాట, రెండు మూడు సార్లు మాట్లాడాడు ప్రదేశాల్లో. ఆయన అన్నాడు, మన ఊళ్ళో కూడా ఇటువంటి జరుగుతూ ఉన్నాయి కేసులు. ఒకడు తాగిన మైకర్లో తల్లి మీద అత్యాచారం చేయడం జరిగింది, ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసుకుని రక్షణ కల్పించమని. ఆమె ఏం చేసింది అంటే కుమారుడు ఆ రక్షణ చేసేసరికి ఆమె మందు తాగి శరీరం వదిలేసింది అనమాట. వాడు ఆ మత్తు దిగిన తర్వాత వాడు చేసిన అగాయత్యం ఏంటో వాడు తెలుసుకొని వాడు కూడా మందు తాగి చచ్చిపోయాడు, ఇద్దరు చనిపోయారు అనమాట. ఇటువంటి అకృత్యాలు రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనం నామం ద్వారా ఈ యొక్క పవిత్రతను మనం ఎప్పుడైతే పెంపొందించుకొని, చైతన్య మహాప్రభు మనందరికీ ఒక తీవ్రమైనటువంటి సందేశం ఇచ్చారు, జన్మ సార్థక కరే కరో పరోపకార అన్నారు. మన జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఏ రకంగా? నామాన్ని జపించడం ద్వారా, నియమాలు పాటించడం ద్వారా. కరో పరోపకారం, ఇతరులకు ఉపకారం చేయాలి. బ్రహ్మచారులు అయితేనేమి, గృహస్థులు అయితేనేమి, కృష్ణ భక్తుడు ఎవరైనా కానీ ఈయన ఎంత కరుణతోటి శివుడు ఆ దెయ్యాల్లాంటి శరీరాలు లేనటువంటి ఆత్మలకి ఆయన సాంగత్యం ఇవ్వడానికి ఆయన వస్తువులన్నింటినీ త్యాగం చేసి ఆ శవాల కాలినటువంటి బూడిదన శరీరం అంతా అలుముకొని ఆయన ఈ యొక్క శ్మశానాల్లో సంచరిస్తూ ఉన్నాడు వాళ్ల మీద కరుణ చూపించడానికి. తర్వాత దానికి ముందు చెప్పారు మన ఆచార్యుల వారు, ప్రభుపాదుల వారు, ఆయన అంత వృద్ధాప్యంలో ఎంత త్యాగం చేసి లీలామృతం అప్పుడప్పుడు చదువుతుండాలి మనం. ఎందువల్లంటే ఆ మహాత్ముడు ఎంత త్యాగం చేశాడు ఈ ప్రపంచం కోసం, సో ఎంత కష్టపడ్డాడు. మనం ఈరోజు ఎన్ని మనకు బోల్డన్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈరోజు, కానీ ప్రభుపాదుల వారు ఆయన ఒక్కరే, ఆయనకి ఏం లేవన్నమాట, ఏమీ లేవన్నమాట. తినడానికి తిండి లేదు, కట్టుకునేదానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఆ చిప్పివాడ అన్నటువంటి ప్రదేశంలో పోయి ఒక మందిరంలో ఒక చిన్న రూమ్ నాకు ఇవ్వండి అని చెప్పి ఆయన అడుక్కొని ఆ ఇంట్లో ఆ రూమ్ లో ఉంటూ ఉన్నారు. సో ఎన్నో బాధలు పడ్డారు ప్రభుపాదుల వారు. ఇవన్నీ దేనికోసం? ఆయన అంత బాధలు పడబట్టి ఇంతమంది మనం మన జీవితాలు నామం చేసి మనల్ని ఉద్ధరింపజేసుకునేటువంటి అవకాశం. సరే, మనం జయ ప్రభుపాదు అనడం కాదనమాట, ఆయన ఆశయ సాధనలో నేను ఒక అణు మాత్రం నా యొక్క ప్రయత్నం ఏదైనా సేవ చేయగలిగితే నా జన్మ ధన్యమవుతుంది అనేటువంటి భావనతో మనం కూడా ఏంటి అంటే అటువంటి మహాత్ముల యొక్క ఆశయ సాధనలో మన యొక్క సమయాన్ని కొంత కేటాయిస్తూ ఉండాలన్నమాట. కేటాయించి తప్పించాలి. వాళ్ళు ఎట్లా తప్పించారు? ఈ కృష్ణతత్వం ఒక్కటే సమాజంలో మార్పును తీసుకురాగలదు, శాంతిని తీసుకురాగలదు, జీవుణ్ణి ఉద్ధరింపజేయగలదు అని చెప్పి వాళ్ళు పూర్ణ విశ్వాసంతో వాళ్ళెంతో తప్పించారు ఈ కృష్ణతత్వాన్ని ఇతరులకు ఇవ్వడానికి. సో చైతన్య మహాప్రభు అదే చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార, నీ జన్మను సార్థకం చేసుకో, ఇతరులకు ఉపకారం చేయి. ఏ రకంగా? ఈ తత్వాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా. ఇంకా వేరే ఏ రకంగా నువ్వు ఉపకారం చేసినా కానీ వారు ఉద్ధరింపబడ్డనమాట. భౌతికంగా ఉపకారం అంటే ప్రభుపాదులు వారు చెప్పారు, నీట మునిగేవాడిని బట్టలు కాపాడేమన్నా ఉపయోగం ఉందా? శరీరం కాపాడాలి. అదే రకంగా ఈ శరీరం అనేది దుస్తుల్లాంటిది, శారీరకంగా కాపాడడం కాదు, ఆత్మని కాపాడాలా, అది నిజమైనటువంటి సహాయం అన్నమాట. మరి ఆత్మని ఏ రకంగా కాపాడిన వాళ్ళం అవుతాం? ఆత్మకి పరమాత్మ సేవను ఎట్లా చేయాలో మనం మార్గాన్ని చూపించినప్పుడు. సో అప్పుడు అందుకని మనం జన్మ సార్థక కరే కరో పరోపకారంటే మనం ఈ యొక్క కృష్ణతత్వాన్ని పూర్తిగా ప్రాక్టీస్ చేస్తూ ఇతరులకు కూడా ఈ మార్గాన్ని చూపించినప్పుడు అప్పుడు మన జన్మ సార్థకమయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. హరే కృష్ణ.